సర్వబాధే నకించిత్ చేద్, అంటే సర్వము నిషేధించినప్పుడు అని అర్థం. సర్వము నిషేధించినప్పుడు కించిత్ నకించిత్ ఏది లేదు అనేటటువంటి స్థితికి రావాలి, అంటే ఇంకా ఏమీ మిగలదు అని. నిషేధించేవాడు నిరాకరించేవాడు ఉంటాడు, నిషేధించడానికి ఒకడు ఉండాలి కదా. ఆ నిషేధించేది ఎవరు అనేది విషయం ఇక్కడ మనం. ఎవరు నిషేధిస్తున్నారు అంటే ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం అని చెప్తుంది శాస్త్రం. ఆ ఆత్మ ఎవరు అని మనం తెలుసుకున్నాం. పంచకోశ విలక్షణ నిహా గుహాహితం ఆత్మ అని తెలుసుకున్నాం. ఆత్మ లక్షణం చెప్పాం, ఆప్నోతి ఇది ఆత్మ ఒక లక్షణం. ఆప్ అంటే యాప్గా, ఆప్ ఇప్పుడంతా యాప్లు మూడులో ఉన్నారు జనం. ఆప్ అంటే వ్యాపించడం, ఆప్నోతి అంటే అది వ్యాపించడం అంటారు. ఏదైతే శరీరం అంతా వ్యాపిస్తుందో అది ఆత్మ అన్నారు. ఆప్నోతి ఇది ఆత్మ మొదటి లక్షణం ఆత్మకి. ఆప్నోతి ఏదైతే వ్యాపిస్తుందో అది ఆత్మ. ఆప్నోతి రెండవ లక్షణం. ఆదత్తే ఒకే శ్లోకం చెప్పాను కదా, అదే ఆదత్తే దాధాతు. దా అంటే తీసుకోవడం, ఆ దా అంటే, దా అంటే ఇవ్వడం, ఆ దా అంటే తీసుకోవడం. టోటల్లీ ఆపోజిట్. ఒక్క ఉపసర్గ చేరంగానే ఆ అని చేరినప్పుడు ఆ ధాతు యొక్క అర్థమే మారిపోతుంది, పూర్తిగా ఆపోజిట్ అర్థం వస్తుంది. దదాతి అంటే ఇవ్వడం కదా, ఆ అని చేర్చంగానే ఒకసరిగా ఆ చేర్చడం వలన ఆదా అని. ఆదత్తే ఏదైతే అన్ని గ్రహిస్తుందో తీసుకుంటుందో, శబ్ద ఇంద్రియాల ద్వారా, శ్రోత్ర ఇంద్రియాలు, శబ్దం అంటే శ్రోత్ర ఇంద్రియం, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, ఇంద్రియాల ద్వారా అన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఆదత్తే ఏదాదత్తే అది ఆత్మ. యచ్చాత్తి విషయానిహ, అత్తి అనేది ఇంకొక ధాతు, అది ధాతు, అది భక్షణే అని అర్థం. ఇక్కడ ఆత్మ అన్ని భక్షణం చేస్తుంది అంటే అన్ని అనుభవిస్తూ ఉంటుంది. అన్ని ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ నిజంగా అనుభవించేది ఆత్మే. ఏదాదత్తే ఆదా కాకుండా అన్ని తాను అనుభవిస్తూ ఉంటుంది. ఏదాప్నోతి తర్వాత ఏం చెప్పాను, ఏదాదత్తే యచ్చ అత్తి విషయానిహ. అత్తి అంటే అది ధాతు, అత్తి అంటే తినడం అని చెప్పాను, భుజించడం. అత్తి అత్తి అత్త అదంతి. అత్తి అంటే ఏంటి ఇక్కడ, ఏదాదత్తే యచ్చాత్తి విషయాన్ని, విషయములను అనుభవించేది. ముందుదేమో గ్రహించేది, ఇప్పుడు అనుభవించేది. గ్రహించిన తర్వాత అనుభవించాలి కదా, ముందు గ్రహిస్తుంది తర్వాత అనుభవిస్తుంది. యచ్చాత్తి విషయాన్ని, ఏ విషయాలు అంటే ఐదు విషయాలే ఉన్నాయి ప్రపంచంలో, శబ్ద విషయాలు, రూప విషయాలు, రుచి విషయాలు, స్పర్శ విషయాలు, వాసన విషయాలు. ఈ ఐదు తప్ప ఇంకేం లేవు. మీరు కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, ముక్కుతో వాసన చూస్తారు, నాలుగుతో రుచి చూస్తారు, చర్మంతో స్పర్శ తెలుసుకుంటారు. ఈ ఐదు కాకుండా ఏదైనా ఆరోగ్యం ఉంటే చెప్పండి, కొత్తగా మీరు కనుక్కుంటే. లేదు, యచ్చాత్తి విషయాన్ని ఎన్ని అయినాయి ఇప్పటికీ లక్షణాలు ఆత్మకి? ఎదాప్నోతి ఎదాదత్తే యచ్చాత్తి విషయాని యచ్చాస్య సంతతో భావ యత్ చ అస్య సంతత భావ. ఎల్లప్పుడూ ఏది ఉంటుందో సంతత భావ అంటే ఎల్లప్పుడూ ఉండే, అందుకనే అబాధ్యం అన్నాం. త్రికాల అబాధ్యం అనేది ఇక్కడ చెప్పారు ఈ లక్షణం. సంతత భావ ఎప్పుడు ఎల్లప్పుడు ఉండేదేదో అది ఆత్మ. యచ్చాస్య సంతతో భావ ఎన్ని లక్షణాలు అయినాయి ఇప్పుడు? నాలుగు లక్షణాలు. యదాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయాని యచ్చాస్య సంతతో భావ తస్మాత్. ఆ కారణం చేత, పైన చెప్పిన నాలుగు కారణాల చేత, పైన చెప్పిన నాలుగు కారణాల చేత యస్మాత్ తస్మాత్. తస్మాత్ మనం అర్థం చేసుకోవాలి, ఏ పైన చెప్పిన కారణాలు అయితే ఉన్నాయో వాటి వలన ఆత్మ ఇది కీర్త్యతే, ఆత్మ అని పిలువబడుతోంది ఈ బ్రహ్మ చైతన్యం. కథ్యతే అనొచ్చు, కీర్త్యతే కూడా అనొచ్చు. అన్నీ చూసుకుంటే సంస్కృతం వస్తే కొంచెం లైన్లో రాసుకుంటే ఎనిమిది అక్షరాలు రావాలి. హోంవర్క్ ఇవ్వన రాసుకుంటే 8 అక్షరాలు రావాలి ఒక లైన్కి. ఇది ఒక శ్లోకం లింగ పురాణంలో వస్తుంది ఆత్మ గురించి. తర్వాత హనుమంతులు వారు చెప్పిన శ్లోకం ముక్తికోపనిషత్తులో వస్తుంది అని అంటారు. హనుమంతులు వారు చెప్పారు కదా, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, అవన్నీ ముక్తికోపనిషత్తులో చెప్పబడింది. ఆ శ్లోకమా? ఓకే. దేహబుద్ధ్యాతు దాసోహం. దేహబుద్ధితో చూస్తే నేను నీకు దాసుణ్ణి. దేహబుద్ధ్యాతు దాసోహం. జీవబుద్ధ్యాతు జీవుడిగా నేను చూస్తే, నువ్వు పరమాత్మగా చూస్తే, జీవబుద్ధ్యాతు త్వదంశక నీ అంశాన్ని నేను, త్వదంశక త్వత్ ప్లస్ అంశక త్వదంశక జీవబుద్ధ్యా త్వదంశక. ఆత్మబుద్ధ్యాతు త్వమేవ అహం. ఆత్మబుద్ధితో చూస్తే నువ్వే నేను, నేనే నువ్వు. నేను లేక నీవు లేవు, నీవు లేక నేను లేను. సినిమా పాట అది సత్యమే కదా. వాళ్ళు అక్కడ హీరో హీరోయిన్ పాడుకుంటారు, మనం ఇక్కడ మనకు పరమాత్మ హీరో. నేను జీవాత్మ కాదు, నువ్వే నేను, నేనే నువ్వు. సర్వబాధే నకించిత్ చేత్ నకించిదేవ తదేవ తత్ అన్నారు. ఇది మే నిశ్చితామతి, ఇది మే, ఈ విధంగా నా యొక్క మనస్సుకి నిశ్చయం చేసింది అని అర్థం. బుద్ధి నా నిశ్చయం అంటాడు. ఇది మే, మే అంటే మమ, నా యొక్క నిశ్చితామతి. నకించిత్ చేత్, ఏమి లేదు మిగలదు అన్ని నిషేధించిన తర్వాత, నకించిత్ అట్లా చెప్పగలిగిన శక్తి ఎవరికి ఉంది? యత్ యత్ నకించిత్, ఏదైతే ఏ శక్తి అయితే ఏమీ లేదు ఏమీ లేదు అంతా నిషేధించిన తర్వాత ఆ చెప్పింది ఎవరున్నారు? ఆ శక్తి, ఆ శక్తి ఆత్మ. ఆ ఆత్మే ఎందు నకించిత్ తత్ ఏవ తత్ అన్నాడు. తదేవ అదే ఆత్మ అని అర్థం. అన్ని నిషేధించిన తర్వాత ఏది మిగులుతుందో అదే ఆత్మ. ఇంతవరకు ఉదయం చూసాం భాష ఏవ అత్ర విద్యంతే. ఈ ఒక్క విషయాన్ని అనేక విధాలుగా చెప్తారు, అనేక మాటలతో ఉపనిషత్తులు. ఒక స్టూడెంట్ అంటున్నాడు, 10 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి, అదే చెప్తున్నారు, మళ్ళీ అదే 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 అన్నారు. అది చెప్పక ఇంకేం చెప్పాలి? ఉన్నది అదే కదా, అదే విషయం మళ్ళీ మళ్ళీ. భాష మారుతూ ఉంటుంది, పదాలు మారుతూ ఉంటాయి, సెంటెన్సులు మారుతూ ఉంటాయి, శ్లోకాలు మారుతూ ఉంటాయి. విషయం ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. తర్వాత సంగతి ఏంటి? జీవో బ్రహ్మ ఇవ నా పర, ఇది ఎస్సెన్స్ ఆఫ్ వేదం. ఈ 4 ముక్కలు తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు పడుతుంది జీర్ణం కావడానికి. వినడానికి పెద్ద టైం పడుతుంది, జీర్ణం కావడానికి టైం పడుతుంది. మనం తినేది 10 నిమిషాలు, అరగడానికి శక్తి రావడానికి చాలా టైం పడుతుంది. అట్లాగే భాష ఏవ అత్ర విద్యంతే నిర్బాధం తావదస్తి. ఈ ఆత్మచైతన్యం నిర్బాధం అంటే నిర్గత బాధ ఎస్మాత్ స, ఏ ఆత్మ నుంచి అయితే ఈ నిషేధం అనేది లేకుండా పోయిందో, అంటే ఆత్మకి నిషేధం లేదు అని అర్థం. నిర్బాధం, నిర్గత బాధ అనేటువంటిది పోయింది కదా నుంచి, ఆత్మ నుంచి. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆత్మ ఎన్నటికీ నిషేధింపబడదు. సరే, ఆత్మ నిషేధింపబడకపోతే మాకేమిటండి? అది ఉంటే ఏమిటి, పోతే ఏమిటి, నిషేధిస్తే ఏమిటి, ఉంటే ఏమిటి? ఆత్మ నువ్వే, దానికి ఎంత కష్టపడి తెలుసుకోవాలండి అన్నారు. కష్టపడి తెలుసుకోవక్కర్లేదు, అది నువ్వే అని తెలుసుకుంటే నీకు దుఃఖం లేశం కూడా లేదు. దుఃఖ లేశ రహిత స్థితి జ్ఞానం. దుఃఖ లేశ రహిత అంటే వి బిట్ ఆఫ్ సారో అనేది లేకుండా ఉంటుంది ఈ జ్ఞానం వస్తే. అది కావాలంటే కూర్చో, లేకపోతే తను తెలిసి ఉంది వెళ్ళి. తలుపు తెరిచి ఉంది వెళ్ళిపో అంటే దోమని చెప్పచ్చు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు, నీకు ఎందుకు కూర్చోవాలి, ఎందుకు వినాలి శాస్త్రం అంటే దుఃఖ దుఃఖలేశరహిత ఆత్మ అహమస్మి. ఆ ఆత్మను నేనే అని తెలుసుకుంటే దుఃఖం ఉండదు అస్సలు. అందుకని వినాలి ఇప్పుడు ఆత్మ గురించి. ఆత్మ నేనే, అది విషయం ఇక్కడ. నిర్బాధం తావత్ అస్తి హి అంటే అది ఎంఫసిస్ అన్నమాట. నిజంగా చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్పాలంటే అది తొలగింపబడదు. తర్వాత శ్లోకం. అత ఏవ శృతిర్బాధ్యం బాధిత్వా శేషయత్యతః. సేష నేతి నేత్యాత్మా ఇత్యదాద్యావృత్తిరూపతః ఇత్యద్యావృత్తిరూపతః అతద్యావృత్తిరూపతః అని అర్థం. అక్కడంతా సంధి, చాలా పదాలు ఉన్నాయి. నేతి ఆత్మా ఇది అతద్వ్యావృత్తి రూపత అత ఏవ, ఈ పైన చెప్పిన కారణాల చేత అని అర్థం. అత ఏవ, అత ఏమంటే నిర్బాధమగు ఆత్మ వలనని అంటే నిషేధింపబడినటువంటి ఆత్మ కారణం చేతనే. అతః శృతిః బాధ్యం బాధిత్వా నిషేధించదగిన దాన్ని నిషేధించి, బాధ్యం బాధిత్వ ఒకటి లబంతం ఒకటి క్వాంతం అంటారు. బాధ్యం అంటే నిషేధించదగినది, నిషేధించి బాధిత్వ శృతి. శేషయతి అదహ, శేషయతి అంటే మిగుల్చుతుంది శృతి. నిషేధించవలసిన దాన్ని నిషేధించి శృతి వాక్యం ఆత్మని మిగుల్చుతుంది. ఎట్లా మిగుల్చుతుంది అంటే శేషయతి అదహ అంటే ఈ సాక్షి చైతన్యాన్ని, ఈ బ్రహ్మను. అదహ అంటే అదస్సు శబ్ద, అదహ ఈ సాక్షి చైతన్యమును ఈ బ్రహ్మమును శృతి వాక్యం బృహదారణ్య వాక్యం రెండో లైన్లో చెప్తున్నారు. ఈ బృహదారణ్యక వాక్యం ఇంగ్లీష్లో చెప్పాలంటే రిటైన్స్, ఉంచుతుంది మిగుల్చుతుంది శేషయతి. డివిజన్స్ ఏమంటారు, శేషహారం ఉంటారా, భాగహారం, దానికి కింద సున్నా వస్తుంది, ఆన్సర్ వస్తుంది సార్, అది శేషం. మిగులు అంటే ఇక్కడ ఎవరు మిగిలి ఉంటారంటే ఆత్మనైనా నేను మిగిలి ఉంటాను. ఇప్పుడు నేను అన్నప్పుడు ఎవరు, లక్ష్యమా వాచ్యమా, లక్ష్యం. ఏమిటి ఆ వాక్యం, శృతి దేని చేత బాధించింది, ఏ వాక్యం అండి, సయేష నీతి నీత్యాత్మ అనే బృహదారణ్యకోపనిషత్తు వాక్యం మూడవ అధ్యాయం 9వ బ్రాహ్మణం 26వ మంత్రం. సహ ఏష, చూడండి సహ అంటే ఆ, అది ఆ అని అర్థం. ఏష అంటే ఇది ఈ అని అర్థం. ఇప్పుడు సహ ఏష అంటే తెలుగు నట్లు చెప్పుకోండి, ఆ ఈ దట్ దట్ దిస్ ఆ ఆత్మ ఏదైతే చెప్పబడిందో సహ శృతి ఏదైతే చెప్పిందో, అది కాదు ఇది కాదని ఏదైతే చెప్పిందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో అన్ని నిషేధించిన తర్వాత సహ ఏష అంటే నా ఇది, నా ఇది, ఇది కాదు. కాదు ఇది కాదు రెండు సార్లు వాడబడుతుంది. ఈ నేతి నేతి రెండు సార్లు వస్తుంది. ఎందుకు రెండు సార్లు అంటే ఒకసారి అంటే సరిపోతుంది కదా. ఒక నేతి ఏమో నేతి అంటే మన నెయ్యి కాదు, కరెక్ట్గా ఉందండి మన నేతికి ఈ నేతికి. అందువల్ల మన నెయ్యి గుర్తుకు వస్తుంది. నాయిది నై నిషేధముఖ వాక్యం ఉంటుంది. నైతి నైతి అంటే ఇది కాదు ఇది కాదు అని నిషేధించడం. ఒకటేమో మూర్త ద్రవ్యానికి, రెండేమో అమూర్త ద్రవ్యానికి. రూపము ఉన్నదానికి ఒకటి నేతి అంటే ఆకాశము వాయు, ఇంకొక నేతి ఏమో రూపం ఉన్నవాటికి అగ్ని జలం అంటే వాటితో చేయబడినటువంటి వస్తువులు అదంతా. గాలి కనపడదు కంటికి, అందుకే ప్రాణం కూడా కంటికి కనపడదు. నేతి నేతి సహ ఏష ఈ ఆత్మ నేతి నేతి ఇది ఆత్మా ఇది అతద్వ్యావృత్తి రూపత. ఇది ఒక టెక్నికల్ వర్డ్. వ్యావృత్తి అనువృత్తి రెండు పదాలు, ఆపోజిట్ పదాలు. వ్యావృత్తి అంటే ఎక్స్క్లూషన్, అనువృత్తి అంటే ఇంక్లూషన్, చేర్చుకోవడం. అనువృత్తి అంటే ఇన్ హియర్స్ కంటిన్యూస్ అనుస్యూతతయా వర్తతే ఇది అనువృత్తి. వ్యావృత్తి అంటే ఈ పదం దక్షిణామూర్తి శ్లోకంలో వస్తుంది. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతర యాసం విజృంభతే వృత్తాస్వను అనువర్తమానమహవిద్యంతస్ఫురంతం సద. జాగ్రత్త అవస్థ వేకర్లో డ్రీమర్ లేడు, డ్రీమర్లో స్లీపర్ లేడు, స్లీపర్లో వేకర్ లేడు. ఇవన్నీ వ్యావృత్తి. ఈ మూడింటి ఎందు ఈఆర్ 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 కంటిన్యూస్గా ఉంటుంది. చూసారా ఈఆర్ ఈఆర్ అన్నింటిలో ఈఆర్ ఉంటుంది. ఆ కంటిన్యూస్ గా ఉన్నదేదో అదే అనువృత్తి. జాగ్రత్త అవస్థను తెలుసుకునేవాడు, స్వప్న అవస్థను తెలుసుకునేవాడు, సుషుప్తి అవస్థను కూడా తెలుసుకునేవాడు ఒకటి. ఎవరు అంటే నేనే. ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారని మీకు తెలుసు కదా, స్వప్న అవస్థలో ఉన్నారని స్వప్న పురుషుడికి తెలుసు, సుషుప్తి అవస్థలో ఉన్నా కూడా అది తెలుసు, తర్వాత గుర్తుకు వస్తుంది. కనుక మూడు అవస్థల యందు మీరు ఉన్నారు, ఆత్మస్వరూపంగా ఉన్నాము. ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థ మారుతూ ఉంటుంది, అది వ్యావృత్తి. అనువృత్తి అనేటటువంటిది ఆత్మ చైతన్యం. అతద్వ్యావృత్తి నవ్యావృత్తి అతద్వ్యావృత్తి అని అర్థం. ఇక్కడ అనువృత్తి ఆత్మ, వ్యావృత్తి అనాత్మ. ఆత్మకి వ్యావృత్తి లేదు, లేకపోవడం అంటూ లేదు. ఒక చొప్పుడు ఉండి ఒక చొప్పుడు లేకపోవడం లేదు, ఎప్పుడు ఉంటుంది కనుక. అందుకే అతద్వ్యావృత్తి రూపత. రూపత అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్. దాని స్వభావం ఏమిటంటే అతద్వ్యావృత్తి, నాన్ ఎక్స్క్లూజివ్ అని ఇంగ్లీష్ లో. నాన్ ఎక్స్క్లూజివ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్క్లూజివ్. పూర్తయింది శ్లోకం. స ఏష నేతి నేత్యాత్మా ఇది అతద్వ్యావృత్తి రూపత. తర్వాత శ్లోకం 33. ఇదం రూపం ఇదం రూపం యద్యావత్ తత్యుక్తం శక్యతే ఖిలం తత్యక్తుం శక్యతే ఖిలం అశక్యో హ్యనిదం రూపః స ఆత్మా బాధవర్జితః attention is required for understanding of these sentences. Ante padalu kuda konja kathinangane unnai vishayam konja kathinangane undi kaasta emar paadu chintavante ikkadiki yellad lopalaki burala kekkadu అందుకే కొంచెం అటెన్షన్ తొలగితే ఇదం రూపం త్యక్తుం శక్యతే అఖిలం ఏదైతే వదలటానికి నిషేధించడానికి విడవడానికి వీలవుతుందో సాధ్యమవుతుందో శక్యమవుతుందో దానికి ఇదం అని పేరు. ఇదం అంటే ఇది 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 అని ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. మహావాక్యం చెప్పారు కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. యః క్షేత్రం జానాతి సః క్షేత్రజ్ఞః. ఇదం శరీరం అన్నాడు. ఈ ఇదం అనే శరీరం ఏదైతే ఉందో ఇది అనాత్మ అన్నాడు. అదే పదం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదం రూపం ఈ రూపం ఈ రూపము ఈ రూపము ఈ రూపం ఈ రూపం ఇదం రూపం. నామరూపాలన్నీ ఇదం రూపం తూ అంటే వైలక్షణ్య ద్యోతనార్థం. ఆత్మ నిషేధింపబడదు కానీ ఈ వస్తువులన్నీ కూడా ఇవైతే ఇవన్నీ ఇదం రూపం. యత్ యావత్ త్యక్తు అంతటా యావత్ అంటే ఎంతవరకు నీకు శక్యం అవుతుందో అంతవరకు ఇది ఇది అంటున్నదంతా నువ్వు త్యక్తం అన్నది వదిలిపెట్టగలవు నిషేధించగలవు. శక్యతే అఖిలం అన్నారు. అఖిలం అంటే ఇక నో రిమైండర్ ఏది ఉండదు. నువ్వు ఇది అన్నావంటేనే అది ఇది అన్నావంటేనే అది మిథ్య అని అర్థం. ఇది ఇది అని అనేవాడు ఉంటాడు కదా. నేను అంటున్నాను మీరు కూడా అంటున్నారు ఇది 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 దిస్ బుక్ దిస్ పెన్ దిస్ మైక్ దిస్ ఫ్యాన్ దిస్ హౌస్ దిస్ కార్ దిస్ 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 ఆ దిస్ దిస్ అనేవాడు ఎవడు. నా నేను నేనే చెప్తున్నాను ఇది 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 అని చెప్తున్నా. ఇదం అఖిలం ఇదం అఖిలం అంటే ఈ మొత్తము అన్నాడు. ఈ మొత్తం అంటే మొత్తం ఏదైతే ఇది ఇది వాడతావో అన్నీ కూడా రూపాలన్నీ కూడా యావత్ త్యక్తం శక్యం ఇవన్నీ కూడా ఆత్మ. మరి ఏది శక్యం కాని అంటే అశక్య అశక్య అనిదం రూపం. ఇదం కి ఆపోజిట్ ఏంటి? నా ఇదం అనిదం. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఇప్పుడు ఇది ఇది అన్నదంతా అఖిలం రూపం త్యక్తం శక్యం. ఇది కాదు ఇది కాదు అంటే ఇవన్నీ నేను ఇచ్చే వదిలిపెట్టిన తర్వాత ఆ ఇది కాదు అంటున్నవాడు ఉంటాడు. అది అనిదం రూపం, ఇదం కాని రూపం. అందుకే అన్నారు భాష ఏ విధంగా వాడుతుంటారు, భాష రకరకాల పదాలతో వాడుతుంటారు. మనకు విషయం బోధపడితే చాలు, అర్థమైందా? పదాలతో శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారకం అన్నారు. నాకు గ్రామర్ రాలేదే, నాకు ఆది రాలేదే, నాకు అర్థం కాలేదే, ఇవన్నీ అక్కర్లేదు. విషయం అర్థమైతే చాలు, అవన్నీ బోనస్. గ్రామరు పదాలు ఇవన్నీ స్కాలర్షిప్, అంత బోనస్. విషయం అర్థం చేసుకుంటే చాలు, అది అనమాట. ఇక్కడ అశక్య అనిదం రూపం సహ ఆత్మ, అది ఆత్మ. చూసారా, ఏదైతే శక్యం వదలడానికి శక్యం కాదో, ఇప్పుడు ఇదం అంటే వదలడానికి శక్యమైనది, శక్తుం శక్యం. మరి ఇదం వదలడానికి శక్యమైనప్పుడు ఏది వదలడానికి శక్యం కాదు? ఇదం కానిది, ఇదం కానిది అనిదం అశక్యం, శక్తుం అశక్యం. ఏదైతే వదలడానికి శక్యము కాదో అది సహ ఆత్మ. ఇప్పుడు మన చేతిలో పుస్తకం ఉంది, వదిలిపెడతాం. మన చేతిలో ఇంకొక బ్యాగ్ ఉంది, వదిలిపెడతాం. మన చేతిలో డ్రెస్సులు ఉన్నాయి, డ్రెస్సులు మార్చుకుంటుంటాం. ఇవన్నీ తొడుక్కుంటాను కదా ఆభరణాలన్నీ, ఏవే వైద్య చేతులు ఉండాలో అవన్నీ వదిలిపెడతాం. నన్ను నేను వదులుకుంటాను, ఇదం రూపం చెక్తుం శక్యం, అనిదం రూపం చెక్తుం నశక్యం. కనుక వదిలిపెట్టేవాడు తను తను తాను వదిలిపెట్టుకోలేడు. అన్ని వదిలిపెట్టేవాడు తనను తాను వదిలిపెట్టుకోగలడా? తాను లేకుండా పోతాడు వదిలిపెట్టుకుంటా. తాను లేకుండా పోవడం ఇష్టమా ఎవరికైనా? కాదు కదా. అందుకని సెల్ఫ్ రినౌన్సియేషన్ ఉండదు ఎప్పుడు కూడా. తనను తాను త్యాగం చేసుకోవడం. త్యాగే నీకే అమృతత్వ మానసు అన్నది ఏంటిదంటే, త్యాగేన ఏకే అమృతత్వ మానసు అంటే, అక్కడ ఎవరైతే ఈ శరీరం మీద మమకారం, ఈ ధనం మీద మమకారం, పుత్ర గృహ పెట్టే అని మనసు మీద మమకారం వదిలిపెట్టుకుంటాడు వాడు అని అర్థం అంటాడు. అవి వదిలిపెట్టేవాడు వాడు ఒక ఉండాలి కదా. అయితే మహాభారతంలో శాంతి పర్వంలో ఒక మాట వస్తుంది అక్కడ, త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానృతే త్యజ, ఉభే సత్యానృతే త్యక్వా ఏడ త్యజి త్యజసి తత్యజ. ఆచార్యుడు వారు భాష్యంలో మూడో అధ్యాయంలో రాస్తారు ఇది. త్యజ ధర్మం అధర్మం, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అనేది, పుణ్య పాపాలను వదిలిపెట్టు. త్యజ ధర్మం అధర్మం చ, ఎందుకంటే పాపం అనేది ఇనప చైన్ లాంటిది, పుణ్యం అనేది బంగారపు చైన్ లాంటిది. గురుసు ఏ గురుసు అయితే కట్టేయడానికి, కనుక గొలుసు గొలుసే కదా బంధించడానికి. పుణ్యమైనా మనల్ని బంధిస్తుంది కదా, జన్మకు కారణం అవుతుంది. కనుక త్యజ ధర్మ అధర్మం చ. ఇప్పుడు ఏం చేయాలండి? ఉహే సత్యానృతే త్యక్త్వా సత్యం అనృతం, రెండు వదిలిపెట్టి. ఎందుకంటే రెండు ఆపోజిట్స్ కదా, వ్యవహారానికి సంబంధించినవి కదా. ధర్మము అధర్మము సత్యము అనృతము ఇవన్నీ కూడా వదిలిపెట్టమంటాడు. యమధర్మరాజు ఏం చెప్పాడు? అన్యత్ర ధర్మాద్ అన్యత్ర ధర్మాద్ కృత అకృతాద్ అన్నాడు. కనుక ఈ ఆత్మ అనేటువంటి ధర్మ అధర్మానికి కూడా అతీతమైనటువంటిది అని తెలుసు. పుణ్యపాపాలకు అతీతమైనది. పాపం పోవాలంతా కోరుకుంటారు, పుణ్యం పోవాలని ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు? జ్ఞాని కోరుకుంటారు. పెట్టాడు, అది కోరుకోడు ఆయనది. పుణ్యం పోవాలనుకోడు, కోరుకోడు ఆయన. ఆయన నుంచి పుణ్యం వెళ్ళిపోతుంది. నాకు పుణ్యం వద్దు అనేది కూడా అజ్ఞాన స్థితిలోనే. కోరుకోవడం అనేది లేదు అసలు జ్ఞానిలో. ఆయన నుంచి అవన్నీ వైదొలిగిపోతాయి. నేనదో మరణించి పని ఇంకా అని చెప్పి వైదొలిగిపోతాయి. కనుక త్యజ ధర్మ మధర్మంచ ఉభయ సత్యామృతే త్యక్త్వ ఏడ త్యజసి. దేని ద్వారానైతే నేను ఇది వదిలిపెట్టాను వదిలిపి వదిలిపెట్టాను చెప్తున్నావో ఆ నేను ఉన్న చూసావా, దాన్ని వదిలిపెట్టు. అహంకారాన్ని వదిలిపెట్టు అని అర్థం. అహంకారాన్ని వదిలిపెట్టు అది ఆ శ్లోకం యొక్క విశిష్టత. ఉభయ సత్యామృతే త్యక్త్వా ఏడ త్యజసి తత్యజ. నేను స్కాలర్ని, నేను వేదాంతం చదువుకున్నాను, నేను ప్రస్థాన పని చదివాను, నేను అన్నీ వదిలిపెట్టాను కానీ అభిమానం వదిలిపెట్టలేదు. అది వదిలిపెట్టు, అదే ప్రతిబంధకం అన్నారు. అది వదిలిపెట్టడం చాలా కష్టం అండి. నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, అంతమంది శిష్యులు ఉన్నారు, నాకు ఇంత పాపులారిటీ ఉంది, అంత పాపులారిటీ ఉంది. వ్యావహారిక ప్రపంచంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం తెలియకుండానే, తెలియకుండా స్లిప్ ఆఫ్ అంటారు దాన్ని, స్లిప్పింగ్. అందుకని చాలా జాగ్రత్తగా ఎలర్ట్ లివింగ్ అంటారు. ఎలర్ట్ లివింగ్ అంటే చాలా మెలకువతో జాగరూకతతో ఉండాలి. వేదాంత మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో చాలా జాగరూకతతో ఉండాలి. ఇదం రూపం తేలిక ఉండే శ్లోకం యావత్ త్యక్తం శక్యం అఖిలం ఇదం రూపం, అనిదం రూపం త్యక్తం అశక్యం. ఏదైతే నిషేధానికి వదలడానికి సాధ్యం కాదు అది ఆత్మస్వరూపం. ఆత్మ బాధవర్జిత, అది బాధ లేనటువంటిది అంటే అది నిషేధానికి నిషేధము లేనటువంటిది. వర్జిత అంటే లేనటువంటి అని అర్థం. బాధవర్జిత ఆత్మ, ఆత్మ బాధవర్జిత అంటే మనం ఏం చెప్పుకోవాలి, అహం బాధవర్జిత. అక్కడ ఆత్మ ఆత్మ ఉన్న చోట అహం అహం పెట్టుకోవాలి. సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్ కొంచెం కష్టం. ఏమంటే జూనియర్ సీనియర్ ఏమిటండి అని. సీనియర్స్ అంటే కనీసం 10 సంవత్సరాల నుంచి వింటున్న వాళ్ళు సీనియర్ స్టూడెంట్. ఇప్పుడే కొత్తగా వచ్చామండి మేము జూనియర్ స్టూడెంట్స్ అంటే. కొటేషన్స్ని జ్ఞాపకం ఉంటాయి, తేలిక అప్లై చేసుకోగలరు, వాళ్ళంతా సీనియర్ స్టూడెంట్స్. అందుకని సీనియర్ స్టూడెంట్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఒక పక్కన రెండు గ్రూపులుగా చేసి వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటే జూనియర్ స్టూడెంట్స్ వినాలి. ఏమర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వీళ్ళు వింటూ ఉండాలి. తెలుస్తుంది విషయం, వాళ్ళకి ఎంత అర్థమైందో అవతల వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళకి. ఇదంతా కూడా పాదం సబ్రహ్మచారిభ్య అని చెప్తారు. పాదం కాలక్రమేణజ, పాదం అంటే మన గురువు ద్వారా పాదం అంటే ఒక వంతు పావు వంతు, ఒక పావు వంతు ఏమో ఇతర విద్యార్థులతో మాట్లాడుకుంటూ, ఒక పావువంతు మన బుద్ధి మేధస్సుతో స్వమేధయ, ఇంకొక పావువంతు ఏంటి కాలక్రమేణ కాలక్రమంగా అర్థం. కనుక బాధవర్జిత సింపుల్ శ్లోక, శ్లోక సింపుల్గానే ఉంది. మనకు అర్థం అవడానికి కొంచెం కష్టం, కష్టం ఉంది. ఇందులో కష్టం లేదు, పై శ్లోకమే కొంచెం కష్టం ఉంది అని. తర్వాత శ్లోకం 34. సిద్ధం బ్రహ్మణి సత్యత్వం, జ్ఞానత్వం తు పురేరితం, స్వయమేవానుభూతిత్వా విద్యాదివచనై స్ఫుటం బ్రహ్మణి సత్యత్వం సిద్ధం. ఇప్పటి వరకు మనం బ్రహ్మ సత్యం అని చెప్పాం. నిషేధింపబడినటువంటిది త్రికాల అబాధ్యం అని తెలుసుకున్నాం. ఎల్లప్పుడూ ఉండేది అని బ్రహ్మణి సత్యత్వం సిద్ధం. బ్రహ్మ యందు సత్యత్వాన్ని సిద్ధింపజేశాం, అది సత్య వస్తువు అని. సత్యం అంటే ఏమిటి చెప్పారు పొద్దున. త్రికాల అబాధ్యం, ఎప్పటికీ బాధింపబడనటువంటిది బ్రహ్మం అయితే బ్రహ్మము కానటువంటిది అంతా కూడా బాధింపబడుతుంది, నిషేధింపబడుతుంది అని అర్థం. బ్రహ్మణి సత్యత్వం సిద్ధం అంటే సత్ బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతంలో సత్యం అయిపోయింది. ఇప్పుడు మరి జ్ఞానం సంగతి ఏమిటండి? చిత్తం ఒకటి ఉంది కదా, చైతన్యం. ఆ సత్యం చెప్పారు జ్ఞానత్వం పురా ఈరితం పురేరితం పురా ప్లస్ ఈరితం పురేరితం. ఏదో రెండు రీడింగ్ల పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర. జిరాక్స్ తీసుకున్నట్టు ఒక రీడింగ్ ఉంది, ప్రింటింగ్ బుక్ లో ఒక రీడింగ్ ఉంది, నేను చూసే పుస్తకం ఒక రీడింగ్. సరే, జ్ఞానత్వం అంటే దట్ కాన్షియస్నెస్ అంటారు, చైతన్యం జ్ఞానత్వం. టు పురా ఈరితం, ఎక్కడ చెప్పారు పురా అంటే 13వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చెప్పారు. ఏ పదంతో చెప్పారంటే స్వయమే వానుభూతిత్వాత్ అని వింటూ వస్తున్నాం రెండు రోజుల నుంచి. సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి చెప్తున్నాడు. స్వయమేవ అనుభూతి. ఇక్కడ అనుభూతి అంటే మనం తెలుగుగా అంటాం అనుభూతి అది వేరు, అది ఓన్లీ మెటీరియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. ప్రతి అనుభూతి కూడా మనం అది విశేష అనుభూతి అంటే ఒక వస్తువు యొక్క అనుభూతి అది. ఆ అనుభూతి కాదు ఇక్కడ నేను చెప్పేది. ఒక పుష్పం చూసాం, అనుభూతి బాగుంది. ఆ పుష్పం చూసినప్పుడు కలిగిన అనుభూతి ఎట్లుంటా చూసారా? ఆ ఫోటో చూసినప్పుడు అనుభూతి, నయాగరా ఫాల్స్ చూస్తే వచ్చే అనుభూతి, లేకపోతే కేదార్నాథ్ చూసినప్పుడు వచ్చే అనుభూతి, అమర్నాథ్ చూసినప్పుడు వచ్చే అనుభూతి, ఆ అనుభూతి లేదు, అది విశేషానుభూతి. ఇక్కడ ఈ శ్లోకంలో అనుభూతి అంటే చైతన్యం. చైతన్యం స్వ అనుభూతి స్వయమేవ అనుభూతి ద్వారా నీకు నువ్వే తెలుసు, నీకు నీవు తెలుసు. నీకు నీవు తెలుసా లేదా? నాకు నేను ఎట్లా తెలుసు అండి, నేను అడగండి, మీకు మీరు అడగండి, నాకు నేను ఎట్లా తెలుసు? ఇట్లాంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. నాకు నేను ఎట్లా తెలుసండి, అసలు అదేం ప్రశ్న, దానికి ఏం సమాధానం ఉంటుంది? స్వయం ఏవ అనుభూతి అంటే నువ్వే చైతన్యం కనుక, అనుభూతి స్వరూపము కనుక, ఈ అనుభూతి చైతన్యం ద్వారానే అవన్నీ అనుభవిస్తున్నావు కనుక, ప్రతి అనుభవానికి ముందు ఈ అనుభూతి ఉంటే తప్ప అది అనుభూతి రాదు. గుడికి వెళ్ళామండి, కొండ మీదకి వెళ్ళాం, అక్కడ మందార పూలు చూసాం, అబ్బా ఎంత బాగున్నాయో అనుభూతి. వాటితో పాటు ఫోటోలు కూడా తీసుకున్నాం, అనుభూతి. అక్కడ ఏం జరిగింది? మెకానిజం. ఆ పుష్పం కళ్ళతో చూసాం, కళ్ళతో చూసినప్పుడు పుష్ప వృత్తి జరిగింది, పుష్ప వృత్తి ఏర్పడింది, పుష్ప వృత్తి ఏర్పడింది. ఈ వృత్తి బయటికి వెళ్ళిందని చూసారా మీరు? చూడలేదు. ఎట్లా తెలుసు మరి వెళ్ళిందని? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్టు కనపడుతున్నాను అంటే ఎట్లా కనపడుతున్నాను? లైట్ వల్ల కనపడుతున్నాను. ఆ లైట్ ఇక్కడికి ప్రసరించిందని మీకు కనపడుతుందా? ఆ లైట్కి నాకు మధ్యలో లైట్ కనపడుతుందా? లైట్ ఉందా లేదా అక్కడ? ఇప్పుడు ఆ లైట్కి నాకు మధ్యలో లైట్ ఉందా లేదా కనపడుతుందా? చూశారా? ఎక్కడుంది? ఉపాధి ఉంటేనే కనపడుతుంది. ఇప్పుడు నా చేయి పెట్టారనుకోండి, కనపడుతుంది. చేయి తీసేస్తే కనపడుతుంది. అట్లాగే వృత్తి కూడా అది ఇప్పుడు పయనిస్తున్నప్పుడు కనపడదు. ఆ వృత్తి ఎక్కడ ఆగుతుంది? ఒక వస్తువు మీద ఆగింది, పుష్పం మీద ఆగింది. అప్పుడు ఏమైంది? పుష్ప వృత్తి వచ్చింది ఫస్ట్. తర్వాత ఏమొచ్చింది చెప్పండి? 3 రోజుల నుంచి ఉంటున్నారు, ఇది 5వ రోజు. దానికి ఏం పేరు చెప్పాను? పుష్ప జ్ఞానం అని చెప్పాలి. అలాగే అత్తే కానీ పుష్ప జ్ఞానం, పుష్ప వృత్తి ఫస్ట్, నేను పుష్ప జ్ఞానం. పుష్ప జ్ఞాన అనుభవం అనేది రావడానికి, ఈ వృత్తి అక్కడికి వెళ్ళడానికి, కన్ను ద్వారా వెళ్ళడానికి, మనస్సు ఆ వృత్తిని, మనస్సులో నుంచి వృత్తి కంటి ద్వారా అక్కడికి వెళ్ళి వ్యాపించింది, వ్యాప్తి జరిగింది. ఆ వ్యాప్తి జరగడానికి ముందు, ఈ వృత్తి వెళ్ళడానికి ముందు, మనస్సులో నుంచి వెళ్ళడానికి ముందు చిదాభాస మనస్సుని చైతన్యం చేసింది. చైతన్యం బ్రహ్మ, సాక్షి చైతన్యం చిత్తు చిదాభాసం ఇచ్చింది దాన్ని. అప్పుడు అనుభూతి వచ్చింది, పుష్ప అనుభూతి. అంటే ఈ అనుభూతి ఆత్మ చైతన్యం లేకుండా చిదాభాస లేదు, చిదాభాస లేకపోతే మనసు జడం, చిదాభాస ఉంటేనే మనసులో వృత్తి ఏర్పడుతుంది, అప్పుడే ఆ వృత్తి బయటికి వెళ్తుంది, అప్పుడే ఆ కళ్ళు పుష్పాన్ని చూస్తాయి, అప్పుడే ఆ పుష్ప జ్ఞానం కలుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉంటే తప్ప మనం చెప్పే అనుభూతులు దొరకవు. నాకు ఆ అనుభూతి కలిగింది, ఈ అనుభూతి కలిగింది, ఏదో అనుభూతి కలిగింది అంటాడు. ఆ అనుభూతులన్నిటికీ వెనక ఎవరు, ఏ అనుభూతి ఉండి ఉండాలి? ఏ అనుభూతి ఉండి ఉండాలి? ఇప్పుడే చెప్పాను, అనుభూతి అంటే చైతన్యం. కనుక ప్రతి అనుభూతి వెనక ఆత్మ అనుభూతి ఉందండి. స్వానుభూతి ద్వాద ఇంత కథ చెప్పాలి మందార పుష్పం దగ్గర నుంచి. ఇలా చెప్పగా చెప్పగా ఒకరోజు ఎప్పుడో ట్యూబ్ లైట్ లాగా వెలుగుతుంది జ్ఞానం. కొన్ని కొన్ని లైట్లు నిదానంగా వెలుగుతాయి. ఇప్పుడు వేస్తే 2 గంటల తర్వాత వస్తుంది వాడికి. నియాన్ లైట్ అంటారు అది. కొంతమందికి స్వామీజీ అంటుంటారు జోకులరుగా. స్వామీజీ జోక్ చెప్తారు, పూజ స్వామీజీ నీ జోక్ చెప్పినప్పుడు నమ్మరు చాలా మంది, ఎందుకంటే అది అర్థం కాదు వాళ్ళకి. ఇంటికి వెళ్ళి బాత్రూంలో నవ్వుతాడు. ఇంకా వాళ్ళందరూ అడుగుతారు ఎందుకు నవ్వుతున్నావంటే పొద్దున స్వామీజీ చెప్పిన జోక్ జ్ఞాపకం వచ్చింది నాకు అంటే అప్పుడు అర్థం అవుతుంది అది ట్యూబ్లైట్ అనమాట. మాకు 6 రోజుల్లో ట్యూబ్లైట్ కూడా తొందరగా వెలిగేవి కాదు. వేసిన తర్వాత ఓటేజ్ తక్కువ ఉంటుంది కదా, వేస్తే ఎంతసేపటికి వెళ్ళగలుగుతుంది, ఎప్పుడు వెళుతుంది. సాయంత్రం 6 ఇంటికి వేస్తే 9 ఇంటికి వెళుతుందండి. ఎందుకంటే అప్పుడు అందరూ లైట్ ఆపుతారు కదా, అప్పుడు వెలుగుతుంది. కొంతమంది బుర్రలు అంతే, వెంటనే అర్థం కాదు పాపం. అందుకని ఎప్పుడుకో అర్థం అవుతుంది ఒక రోజు, పర్వాలేదు అర్థమవుతుంది కదా. ఎప్పుడుకో అప్పటికి అర్థమైతే చాలు, అంతే ముందు వెనక అంతే కదా. అర్థం కాక ఎక్కడికి పోతుంది? పాపం కష్టపడి కూర్చొని క్లాసులో వింటుంటే అర్థం అవుతుంది. ఇప్పుడు ఏమిటండి విషయం అంటే, స్వానుభూతిత్వాత్ పురా ఈరితం, ముందే చెప్పబడిందయ్యా. స్వానుభూతిత్వాలు వచ్చి గుర్తొచ్చిందా? 2-3 శ్లోకాల కింద చూసాం ఈ బాధ మొదలైన పొద్దు నుంచే. దానికి ముందంతా మనం అనుభూతి అనుభూతి స్వానుభూతిత్వ సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫ్ ఎవిడెంట్ అని చెప్తున్నాను కదా. అది స్వానుభూతిత్వాలు ఇత్యాది వచనై స్ఫుటం, ఇట్లాంటి మొదలైన వచనాలతో సెల్ఫ్ ఎవిడెంట్ ఎవర్ ఎవిడెంట్ అవి చెప్తున్నాం. ఎవర్ ద విట్నెస్ ఆర్ నెవర్ ది విట్నెస్డ్ ఎప్పుడు సాక్షి ఎన్నటికీ సాక్ష్యం కాదు సత్యం ఓకే స్ఫుటం అన్నారు క్రిస్టల్ క్లియర్ అన్నారు ఇది స్ఫుటంగా చెప్పామన్నారు మీకు అర్థమైందా స్ఫుటంగా చెప్పానని చెప్పి అడుగుతున్నారు విద్యారణ్య వారు త్యాగరాజుల వారు కీర్తన గుర్తు వస్తుంది నాకు అందులో ఉన్న వేదాంతం అపరిమితమైన వేదాంతం ఉంటుందంటే ఎంతో వేడుకందు అని ఒక కీర్తన ఉంది అందులో ఒక సెంటెన్స్ వస్తుంది నాకు ఇష్టమైనటువంటి అది నేను సంగీతం నేర్చుకునేటప్పుడు నాకు తెలియదు అసలు ఆ పదం యొక్క అర్థం వేదాంతం చదివిన తర్వాత ఆ పాట మళ్ళీ జ్ఞాపకం వచ్చింది నాకు సత్తా మాత్రమా చాలనమితిని సత్తా మాత్రమా ఓ రామా నువ్వు ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అన్నాడు ఆ పాట పాడే వాళ్ళకి తెలియదు బాబు ఖచ్చితంగా ఇస్తూనే ఉంటారు ఏంది సత్తా మాత్రమా సత్తా మాత్రం సత్తా మాత్రమా అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్ మాత్రమా అంటే కేవల సత్తా అన్నట్ అడల్టరేటెడ్ సత్తా ఇప్పుడు ఈ మైక్ ఉంది యాంప్లిఫైర్ ఉందనుకోండి రికార్డర్ ఉంది రికార్డర్ ఈజ్ ఇది అంతే విశేష సత్తా మైక్ ఈజ్ ఫోన్ ఈజ్ ఫ్యాన్ ఈజ్ లైట్ ఈజ్ ఫోటో ఈజ్ ఇవన్నీ కూడా విశేష సత్తా ప్యూర్ సత్తా సత్తా మాత్రమా చాలనమితిని సార్వభౌమ శ్రీ త్యాగరాజనూత ఎంతో వేడుకొందు ఎక్కడ సత్తా మాత్రం ఎక్కడ కీర్తన చూడండి అసలు వేదాంతం అయితే అందుకే త్యాగరాజుల వారు మహాజ్ఞాని ఆయన లేకపోతే ఆయన సత్తాను ఎట్లా తెలుస్తుందండి ఎక్కడ త్యాగరాజు కీర్తనలో నాకు ఈ వరం ఇవ్వు ఆ వరం ఇవ్వు అని ఉండదు వారు మనస్సు గురించే మాట్లాడుకుంటారు మనసులోని మర్మమును పాడతారు మనసా ఎదురవుతూనే అంటాడు ఓ మనసా సత్వరజస్తమో గుణాలు వెంటబడేవాళ్ళ అంటే రజోగుణ తమోగుణాల వాళ్ళతో కలవాకు అంటాడు ఇంత సాధనలు అన్నీ చెప్పారు త్యాగరాజు వారు ఎన్నెన్ని సాధనలో చెప్పారు కనుక త్యాగరాజుల వారు పాటల్లోనే వేదాంతం సంగీత జ్ఞానం అనేటటువంటిది మోక్షానికి ఒక సాధనం అందులో సాహిత్యం అందుకని మన సాహిత్యం సంగీతంలో సాహిత్యం నృత్యంలో సాహిత్యం ఇవన్నీ కూడా భగవంతుడి గురించి చెప్తాయి మీ అబ్బాయి ఏం నేర్చుకుంటున్నాడు అంటే కర్ణాటక చెప్పడు మా అబ్బాయి గిటార్ నేర్చుకుంటున్నాడు లేకపోతే వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు అండి అంటాడు వెస్ట్రన్ మ్యూజిక్ ఏముందిరా వెస్ట్రన్ మ్యూజిక్ ఎంత మోడర్న్ కదండి ఇప్పుడు అండి ఈ లిరిక్ ఉంటుంది అక్కడ ఏ లిరిక్ భగవంతుడి పేరుతో ఉండే లిరిక్ ఉండదు ఇక్కడ పాట పాడినా నృత్యం చేసినా భగవంతుడికి కైంకర్యం ఇది అందుకనే కర్ణాటక సంగీతం అనేటువంటిది మోక్ష సాధనం అన్నది కారణం వెస్ట్రన్ మ్యూజిక్ మోక్ష సాధనం కాలేదు కాదు కూడా అదొక ఫ్యాషన్ ఆఫ్ ద డే ఇప్పుడు అందరికి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకోవడం సంగీతం నేర్చుకుంటున్నారు కర్ణాటక కూడా కర్ణాటకే ఎందుకు నేర్చుకోవాలి అనేది రాగాల కోసము ఆనందించడం కోసం మాత్రమే కాదు అందులో ఉన్న సాహిత్యం వలన నీకు ఒక రోజుకి సత్తా మాత్రమా చాలా నమ్మితే తెలుస్తుంది ఒక కీర్తన రెండు కీర్తన ఇట్లా వందల కీర్తన భజనలు చూడండి కీర్తనలు చూడండి ఏది చూసినా ఏ పాట పాడినా భగవంతుడే పెయింట్ వేసినా భగవంతుడే డాన్స్ వేసినా భగవంతుడే అన్ని భగవంతుడితో కలిసి ఉంటాయి మనవి అందుకని మన ఆర్ట్ ఈజ్ సో గ్రేట్ అందుకని ఇది కాదని ఏదో నేర్చుకోవాలని పోయినాడంటే అంతకంటే మూర్ఖత ఇంకొకటి దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ద ఓన్లీ బెస్ట్ అనే విషయం. స్వయమేవ అనుభూతిత్వాదు ఇత్యాది వచనై పురా ఈడితం స్ఫుటం ఈడితం చక్కగా క్లియర్ గా చెప్పబడింది అన్నారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.